Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం సెప్టెంబర్ 21, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బలారే విచిత్రం కార్యక్రమానికి. యాజ్ యూజువల్ సాటర్డే వచ్చిందంటే మనము కొంచెం వెరైటీగా సంగీతమో సాహిత్యమో హాస్యమో చరిత్ర ఏవైనా కొంచెం మామూలు టాపిక్స్కి భిన్నంగా మాట్లాడుకుంటాం కాబట్టి అందులో భాగంగా కొన్ని నెలలుగా ఎన్టీఆర్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే అటు బయోపిక్ల రూపంలో కానీ ఎలక్షన్స్ టైంలో కానీ కొంచెం ఎక్కువగా తన గురించి మాటలు వచ్చినాయి కాబట్టి. సో ఈ బయోపిక్స్లో ఎక్స్ప్లోర్ చేయని యాంగిల్, అసలు ఎలాంటి వారు, ఏంటి ఆయన లైఫ్లో జరిగిన కొన్ని సంఘటనలు, ఇవన్నీ కూడాను శాఖ గ్రంథాలయం నుంచి మొదలు పెడితే వెబ్ ఆర్టికల్స్ వరకు ప్రతి ఒక్కటి అలాగా కూలంకషంగా వెతికి 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 కొన్ని బయోగ్రఫీస్, మార్తాండ్ గారు రాసినవి కానీ, గొల్లపూడి గారు రాసినవి కానీ, వాళ్ళ వాళ్ళకి ఉన్న పరిచయాలను బట్టి వాళ్ళు ఎవరు ఎప్పుడు ఏ ఇన్సిడెంట్లో ఎలా ఇన్ని ఫేస్ చేశారు ఏంటి, ఇవన్నిటి సమాహారంగా కొన్ని అయితే ఈ మన అలీ షో ఉంది కదా, దాంతో కలిపి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను చెప్తూ ఉన్నాను. అందులో భాగంగా పాలిటిక్స్ ఎంట్రీ గురించి లాస్ట్ వీక్ నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఒక 9 మంత్స్ వాక్యూమ్ ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయడానికి వచ్చినటువంటి ఒక పార్టీగా చూసారా టీడీపీని? లేదు బేసిక్గానే ఒక ఆ వాక్యూమ్ దానంతట అదే క్రియేట్ అయ్యి ఉండింది. ఈ అప్పుడు ఆ ప్లేస్లో ఈయన కాకుండా ఇంకెవరున్నా కూడా ఇలాగే అందరూ ఖచ్చితంగా ఆ సెకండ్ ఏదైతే ఆప్షన్ ఉందో దాన్నే ఆదరించేవాళ్ళ, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇట్లాంటి ఒక పరిస్థితి నిజంగా ఆ టైంలో ఎవరున్నా అవుతుంది అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఎప్పుడూ ఉంది కాంగ్రెస్లో, ఎప్పుడు కూడాను అంతఃకలహాలు ఏమంటారు దాన్ని, అంతర్యుద్ధాలు ఉంటూనే ఉన్నాయి. అందులో ఒకళ్ళ అభిప్రాయం ఇంకొకళ్ళకి ఎప్పుడూ పడదు. స్టిల్ ఆ గ్యాపు దీనివల్లే వచ్చింది కాబట్టి అప్పుడు వీళ్ళు రాగానే అలా మార్గం సుగమం అయిపోయింది అనడానికి లేదు. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలు అన్నింటినీ కూడా ఒక తాటి మీదకి తీసుకురావడానికి ఒక పవర్ఫుల్ పర్సనాలిటీ కావాలి, అది ఈయనయ్యారు. కాబట్టే అంత కరెక్ట్గా బేరీజ్ వేయగలిగారు. అయితే ఇక్కడ స్ట్రాటజీలు అలాంటివి ఏమీ లేవు చెప్పాలంటే, ఎందుకంటే ఆయనకి రాజకీయ అనుభవం ఏమీ లేదు. అందుకని అప్పటి పొలిటికల్ సినారియో గురించి కొంచెం చెప్పిన తర్వాత మనము ఎన్టీఆర్ ఎంట్రీ గురించి మాట్లాడుకుందామని నేను లాస్ట్ వీక్ మొత్తం, అంటే అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ సినారియో, కమ్యూనిస్ట్ పార్టీ ఎలా ఉండింది సెంటర్లో కానీ స్టేట్లో కానీ, మిగతా పార్టీలు అసలు ఏ పార్టీ ఉండేవి, అంటే కాంగ్రెస్లోని సిద్ధాంతాలు నచ్చక బయటికి వచ్చేసి వీళ్ళు ఒక కొత్త పార్టీ పెట్టడం, మళ్ళీ కొంచెం ఓకే పర్వాలేదు కాంగ్రెస్ మళ్ళీ మామూలు అయిపోయింది అనుకున్న తర్వాత సిద్ధాంతాలు, మళ్ళీ వీళ్ళు ఆల్మోస్ట్ అలాంటి సిద్ధాంతాలను రూపొందించుకోవడం వల్ల ఓకే సేమ్ మైండ్ సెట్ పర్వాలేదు అని అనుకుని మళ్ళీ వెళ్ళి ఆ పార్టీలోనే విలీనం అయిపోవడం, ఇలాంటివన్నీ నేను మొన్న ఈ లాస్ట్ వీక్ చెప్పినప్పుడు కొంతమంది అడిగారనమాట, అసలు మీరు ఎన్టీఆర్ గురించి చెప్తానన్నారు కదా, ఎన్టీఆర్ గురించి చెప్తున్నప్పుడు మరి ఇవన్నీ ఎందుకు, అంతకు ముందరివన్నీ ఎందుకు అని. 1983కి ముందు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి గురించి ఇప్పుడెందుకు అని. అయితే దీనికి ఆన్సర్ ఎలా చెప్పాలి అనేది, ఇప్పుడు మూలాలు తెలుసుకోకుండా మనము ఇప్పుడు ఒక సే సపోజ్ ఒక జాడ్యమో ఒక రోగం ఏదో ఉంది, దాన్ని రూట్స్ తెలుసుకోకుండా మనం ఎంతసేపు పెయిన్ కిల్లర్ లాంటిది ఇస్తూ ఉంటే దానికి అర్థం ఉండదు కదా. ఎప్పటికైనా సరే అది మళ్ళీ మనకి ఆ క్వశ్చన్ అయితే ఎరేజ్ అవుతుంది, ఎందుకు ఏంటి ఎలా అనేది. సేమ్ ఇస్ ద కేస్ హియర్. సరే ఎన్టీఆర్ పార్టీ పెట్టారు, 9 నెలల్లో గెలిచారు, ఇదంతా ఓకే. కానీ పార్టీ పెడితే నిజంగా మరి అందరూ 9 నెలల్లో పార్టీ పెట్టంగానే గెలిచేసి రాజ్యాలు వేస్తున్నారా? లేదు కదా. అప్పుడు ఉన్నటువంటి వాక్యూమ్ అసలు ఎలాంటిది అనేది తెలిస్తేనే కదా మనం దాని గురించి ఒక విశ్లేషణ చేయగలిగేది. నేను అందుకని చెప్పానన్నమాట అదంతాను. లైక్ ఇప్పుడు బందిపోటు మూవీ ఉందా, ఆ మూవీలో హీరో సూపర్ డూపర్గా అసలు మంచి ప్రజాదరణ పొంది ఉంటాడు. అంటే దానికి నేపథ్యం ఏంటో తెలుసుకోవాలి కదా. ఇప్పుడు కుంటిరాజు, కుటిలుడైన సేనాపతి, తర్వాత ఈ ప్రజల్ని పీడించేవాడు, దాన్ని ఎదిరిస్తూ ఒక సరైన సమర్థుడైన నాయకుడి కోసం ఎదురు చూస్తున్న తిరుగుబాటుదారులు, వీళ్ళందరికీ ఒక ఆశలాగా వచ్చినటువంటి హీరో. సో వీళ్ళందరి గురించి చెప్పకుండా హీరో వచ్చాడు గెలిచాడు అనగానే అది ఎవరికి పెద్దంత అంటే యాక్సెప్టింగ్గా అనిపించదు. ప్రతి శక్తికి ఒక ప్రతికూల శక్తి కూడా ఉంటుంది. రెండు పార్లల్గా ఉన్నప్పుడే పోటీ పడుతుంటేనే అది పర్ఫెక్ట్గా ఉంటుంది. 1983లో NTR అవతరించి కాంగ్రెస్ని భూస్థాపితం చేసి ఇంకా అసలు అన్న టైప్లో చెప్పాననుకోండి, ఓకే లైక్ ఎనీ అదర్ పార్టీ అన్నట్టు ఉంటుంది. కానీ అసలు ఎక్కడ మనకి కరెక్ట్గా అనిపించదు. అలా అయితే 6 ఏళ్ళు తిరగకుండా మరి కాంగ్రెస్ మళ్ళీ తన బలాన్ని 3.6 రెట్లు పెంచుకుంది. టీడీపీ బలాన్ని 37%కి ఎలా తగ్గించింది? దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది కదా. అప్పటి పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ 42 స్థానాలకి ఓన్లీ 2 గెలిచింది, మరి కాంగ్రెస్కి 39 వచ్చినాయి. NTRే స్వయంగా ఒక అసెంబ్లీ స్థానంలో ఓడిపోయారు, కానీ 5 ఏళ్లలోనే అంటే మళ్ళీ 1994లో బ్రహ్మాండంగా గెలిచారు, అది వేరే విషయం. 10 ఏళ్ల ఇంటర్వెల్ తర్వాత కాంగ్రెస్ని 2004లో గెలిచి 10 ఏళ్ళు పాలించింది. అంటే కాంగ్రెస్కి ప్రతిపక్షాలకి స్థిరమైన ఓటు బ్యాంకు కొంచెం ఉందనే కదా అర్థం. అది ఏ స్థాయిలో ఉంది, అది పెరగడానికి తరగడానికి కారణం ఏంటి, ఆ ప్రిన్సిపుల్ని కనుక మనం అర్థం చేసుకుంటే అప్పుడు కొంచెం మనకి పూర్తి రాజకీయాల మీద అవగాహన వస్తుంది. ఆ ప్రిన్సిపుల్ని అర్థం చేసుకోకుండా ఓన్లీ గెలిచిన సీట్లు, ఓకే ఇదిగో ఇంత వచ్చింది, ఇంత వచ్చింది, ఇంత మెజారిటీ వచ్చింది అనేస్తే అది రాజకీయాలు అర్థం కావు. మేబీ ఆ సినారియో కరెక్ట్గా అర్థం కాదు, ఓన్లీ ఓకే నంబర్స్ తెలుస్తాయి అంతే. ఇప్పుడు ఎట్లా అంటే 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకోవడం వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే, కాంగ్రెస్ ఎప్పుడూ కూడాను ఒక బలమైన పార్టీ, నేషనల్ పార్టీ, దాంట్లో చాలామంది ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్ ఉన్నారు, మేబీ అందులో నుంచి బయటకు వచ్చేస్తారు తర్వాత ఏది వాళ్ళ విధి విధానాలు నచ్చక. వచ్చిన తర్వాత మరి అవి నచ్చినప్పుడు దానికి ధీటుగా ఇంకొక బలమైనటువంటి ఒక విధి విధానాల్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. స్టిల్ వాళ్ళు ఏం చేస్తారంటే దీన్నే కొంచెం మార్చి ట్వీక్ చేసి అదే ప్రిన్సిపల్ని మళ్ళీ ఇక్కడ అప్లై చేస్తున్నారు. దానివల్ల ఇది కాంగ్రెస్ 2 అవుతుంది. అంటే ఇంకో చిన్న కాంగ్రెస్ పార్టీ. ఇది కరెక్ట్ కాదు అనే విషయము అర్థం కావడానికి చాలా ఏళ్ళు పట్టింది. దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది. కురులలే పొంగినవి, కురులలో ముంగురులలో నా కోరికలుగినవి. ఏమో ఏమో ఇది నాకేమో ఏమైనది, ఈ వేళలో నా గుండెలో ఏదో గుబులవుతున్నది. ఏమో ఏమో ఇది నాకేమో ఏమైనది.
You're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ప్రతి ఆదివారం ఉదయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపే మంత్రం, మేటి పాటలతో అనేక మంది కళాకారుల సందడితో మిమ్మల్ని అలరించే మంత్రం, లైవ్ షోతో మీ లైఫ్ను మోటివేట్ చేసే గొప్ప మంత్రం మార్నింగ్ మంత్ర, మీ ఆర్జే బాబు బంగారంతో భారత కాలమానం ప్రకారం ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మీ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా రేడియోలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతుంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మనము ఏ విధంగా అసలు అది వరకు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని ఎందుకు అంచనా వేయాలి అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాను. 83లో ఎన్టీఆర్ సడన్గా వచ్చేసి కాంగ్రెస్ని భూస్థాపితం చేసేసాడని చెప్పడం వినటానికి బాగుండొచ్చు, కానీ అలా అయితే మళ్ళీ కాంగ్రెస్ కూడా తర్వాత మళ్ళీ అంతకి దెబ్బకి దెబ్బ తీసిందిగా, 3.6 times ఎక్కువగా తన ఓటింగ్ దీన్ని పెంచుకొని టీడీపీ బలాన్ని 37%కి ఎలా తగ్గించిందనే క్వశ్చన్కి మళ్ళీ ఆన్సర్ రావాలంటే ఈ మధ్యకాలంలో ఏం జరిగినది కూడా తెలియాలి కదా. అప్పటి పార్లమెంట్ ఎలక్షన్స్లో టీడీపీ 42 స్థానాలకి 2 గెలుచుకుంది అని అంటే మళ్ళీ ఆ వైభవం కొద్దిగా తగ్గినట్టే కదా మరి. కాబట్టి ఏ స్థాయిలో వ్యతిరేకత ఉంది, ఏ స్థాయిలో స్థిరమైన ఓటు బ్యాంక్ ఉంది, ఇవన్నీ కూడా తెలియాలి కదా. ఆ ప్రిన్సిపల్ గురించే ఇప్పుడు నేను చెప్పే. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ స్థితిగతుల గురించి ఒకసారి తెలుసుకుంటే దాన్ని బట్టి మనకు ఒక ఐడియా వస్తుంది. 1955లో ఆంధ్రాలో ఎన్నికలు జరిగాయి కాబట్టి 57లో తెలంగాణ ప్రాంతంలో 105 సీట్లకి మాత్రమే ఎన్నికలు జరిగినాయి. అందులో కాంగ్రెస్ 47% ఓట్లతోటి 68 సీట్లు గెలుచుకుంది. కమ్యూనిస్టులు పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతోటి 26% ఓట్ షేర్తో 22 స్థానాల్లో గెలిచారు. 1956 నవంబర్ టైంకి జరిగినటువంటి ఏదైతే రాజకీయ సమీకరణాలు ఉన్నాయో ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్న సంజీవ్ రెడ్డి 1960 జనవరి వరకు కొనసాగారు. సంజీవ్ రెడ్డికి పెద్ద అనుచరగణం ఉండేది, రాజకీయ శత్రువులు ఉండేవాళ్ళు. అల్లూరి సత్యనారాయణరాజు లాంటి మిత్రులు శత్రువులుగా కూడా మారారు. ఇలా చాలా సమీకరణాల తర్వాత ఇంకా లేటర్ ఆన్ వైఎస్ రాజశేఖర రెడ్డిలా అప్పుడు చెన్నారెడ్డి ఉండేవారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా వాళ్ళతో ఒక అంటే ఆ ఫ్రిక్షన్ అలా జరుగుతూ ఉండేది. ఆయన మేనమామ మామగారైన కేవి రంగారెడ్డి ఆంధ్ర తెలంగాణ విలీనానికే ఒక పట్టణం ఒప్పుకోనే లేదు అసలు. అయితే ఈయన కూడా ఆల్మోస్ట్ ఆయన ప్రిన్సిపల్స్లోనే నడిచారు. కానీ ఆంధ్రాలో చాలామంది అనుచరులను సంపాదించుకున్న తర్వాత తెలంగాణ హక్కుల మాట ఎత్తేవారు కాదు. బట్ రాజకీయ పరంగా అవసరమైనప్పుడల్లా తెలంగాణకు అన్యాయం జరిగింది అంటూ ఒక సడన్గా వాయిస్ అయితే రేజ్ అయ్యేది. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నడిపిన తను ముఖ్యమంత్రి అయిన తర్వాత అదంతా గత చరిత్ర అనేసారు. తనను ఎవరైనా సరే ప్రత్యేకవాది అంటే కోపం వచ్చేసేది. సంజీవ్ రెడ్డి బ్రహ్మానందరెడ్డిలను ఎంత ఎదిరించినా 1978 వరకు ముఖ్యమంత్రి కాలేకపోయారు. వాళ్ళు ఎప్పటికప్పుడు ఈయనకంటే ఎత్తుకుపై ఎత్తులు వేయగలిగారు. సంజీవ్ రెడ్డి దాష్టికం భరించలేక 1959లో చెన్నారెడ్డి, శ్రీకాకుళం నాయకుడు గౌతు లచ్చన్న, విజయనగరం నాయకుడు పివిజి రాజు మిగతా వాళ్ళు కలిసి సోషలిస్ట్ డెమోక్రటిక్ పార్టీ అని పెట్టారు. కానీ సంజీవ్ రెడ్డి పివిజి రాజుని దానిలో నుంచి విడిగా లాక్కుని రాగలిగారు. చెన్నారెడ్డి లచ్చన్న స్వతంత్ర పార్టీలు చేరాల్సి వచ్చింది. కొన్నాళ్ళకి చెన్నారెడ్డి కాంగ్రెస్లో మళ్ళీ చేరి, మళ్ళీ బయటికి వెళ్ళిపోయి, మళ్ళీ చేరి, ఇలా అంటే ఆన్ అండ్ ఆఫ్ అన్నమాట. ఆల్మోస్ట్ ఆయన పోయే వరకు కూడా ఇది సాగింది. సంజీవ్ రెడ్డి అధికారాన్ని తన చేతిలో పెట్టుకోవడానికి గ్రూప్ రాజకీయాలను కూడా ప్రోత్సహించారని అంటారు. ఆంధ్ర తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య కుదిరినటువంటి పెద్ద మనుషుల ఒప్పందాన్ని పట్టించుకోలేదు. ఏంటి పెద్ద మనుషుల ఒప్పందం అంటే, ఇది రెండు రాష్ట్రాల మధ్య జరిగింది కాదు, కాంగ్రెస్ పార్టీలో ఒక అంతర్గత ఒప్పందం ఇది. వేరే పార్టీలతో అసలు ప్రమేయమే లేదు. అందుకనే ఒకవేళ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించినా కూడా అడగడానికి ఎటువంటి ఆస్కారం లేదు. ఎందుకంటే అది ఇంటర్నల్గా చేసుకున్నటువంటి అగ్రిమెంట్ తప్ప ఒక రెండు స్టేట్స్కి సంబంధించిన వాళ్ళు కూర్చుని లేకపోతే అన్ని పార్టీలని సమీకరించి చేసినటువంటి ఒక డెమోక్రటిక్ ఒపీనియన్ కాదు. సో దాన్ని ఎవరు పట్టించుకోలేదు, ఉల్లంఘించినా కూడా. ఉప ముఖ్యమంత్రి పదవి కేవి రంగారెడ్డికి ఇవ్వాల. అయితే పైగా అడిగితే అది ఒక 6,000 లాంటిది, అంతకుముందు నేను కూడా ఆ పదవిలో చేశాను, ఏ అధికారము ఉండదు అనేసారు. ఈయన దాష్టికం భరించలేక ఢిల్లీలో వెళ్ళి అధిష్టానం ముందు చెప్తే 1960లో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఢిల్లీ రమ్మన్నారు. సరే వస్తాను, కానీ ఇక్కడ నా ఫ్రెండు ప్రస్తుత ఫైనాన్స్ మంత్రి బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రిని చేయండి అని అన్నాడు. అస్సలు కుదరదు, నేను అవుతాను అంటూ అల్లూరు ముందుకొచ్చారు. చివరికి దామోదరం సంజీవయ్య అనేటటువంటి ఒక సౌమ్యుణ్ణి రాజీ అభ్యర్థిగా ముఖ్యమంత్రిని చేశారు. ఇలా ఇది ఎప్పుడు కూడాను మ్యూజికల్ చేయరే కాంగ్రెస్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సంజీవయ్య హరిజనరు విద్యాధికులు సాహిత్యాభిమాని, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాజాజీ కాలం నుంచి మంత్రిగా పనిచేశారు ఆయన. ఆయన 1960 జనవరిలో ముఖ్యమంత్రి అయ్యి కేవి రంగారెడ్డిని ఉప ముఖ్యమంత్రిని చేశారు. బ్రహ్మానందరెడ్డిని ఫైనాన్స్ శాఖలో కొనసాగించారు. అల్లూరిని కేబినెట్లో చేర్చుకున్నారు. గతంలో సంజీవ్ రెడ్డిని వ్యతిరేకించినటువంటి ఏసీ సుబ్బారెడ్డి ఈయన్ని వ్యతిరేకించారు. ఢిల్లీ నుంచి సంజీవ్ రెడ్డి ఇక్కడ బ్రహ్మానందరెడ్డి సాయంతో గ్రూప్ రాజకీయాలు అవి చేశారు. సంజీవయ్య వీటిని హ్యాండిల్ చేయలేకపోయారు. పైగా వీటన్నిటికీ తోడు ఒక వివాదాస్పదమైనటువంటి జీవో తీసుకొచ్చి చిక్కుల్లో పడ్డారు. షెడ్యూల్ కులాలకి తెగలకి రిజర్వ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒకో అప్పుడు మేబీ రైట్ క్యాండిడేట్ కనుక దొరక్కపోతే వాటిని వేరే ఇతరులతో నింపి వ్యవహారం నడిపించేవారు. ఎక్కువ మంది క్యాండిడేట్స్ లభించినప్పుడు బ్యాక్లాగ్లతో సహా ఆ కోటాను భర్తీ చేసేవాళ్ళు. అలా చేయకూడదు, కరెక్ట్ అభ్యర్థి దొరికే వరకు ఆ ఖాళీని అలాగే ఉంచాలి అని సంజీవయ్య జీవో పాస్ చేశారు. అలా అయితే పరిపాలన కుంటుపడుతుందని ఇంకా అగ్రవర్ణాల వాళ్ళు గొడవ పెట్టారు. దీంతోపాటు కొందరికి మేలు చేయాలని ఈయన సర్కార్ జిల్లాల్లో ఉన్నటువంటి శెట్టి బలిజలని, తెలంగాణలో ఉన్న కాపులని బీసీ జాబితాలో చేర్చారు. అది చెల్లదు అని హైకోర్టు కొట్టిపారేసింది. దాంతో వాళ్ళు కూడా ఆందోళనలు అవి ఇవి ఇంకా తెలిసిందే కదా. ఇప్పటి జనరేషన్ వాళ్ళకైతే ఇంకా బాగా తెలుసు, ఎందుకంటే మొన్న మధ్య కూడాను వాటి గురించి గొడవలు కూడా జరిగినాయి. సో ఇట్లా చాలా, అంటే అంతర్గత కలహాలు ఒకటైతే, అడ్మినిస్ట్రేటివ్ ఎర్రర్స్ ఒకటైతే, ఏ విధంగా చూసుకున్నా కూడా ఈ మ్యూజికల్ చైర్ మటుకు మామూలుగా లేదు అప్పటి నుంచి కూడా. సో ఇలాంటి ఒక వాక్యూమ్ పీరియడ్లో ఒక కొత్త పార్టీ, కొత్త నాయకత్వము కావాలి అని ప్రజలు కోరుకోవడానికి దోహదపడినటువంటి సందర్భాలు, అసలు ముందు ఆ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది బాగా పనిచేసింది. దాని గురించి ఇంకొంచెం చెప్పుకుందాం ఈ చిన్న విరామం తర్వాత.
మనసు పాడిన వేణుగానమును వింటిలే, తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే, నీ మనసు నాదనుకుంటిలే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే. కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే, కదిలి కదలని లేత పెదవుల తేనెల వానలు కురిసెనులే, ఆనందముతో అమృతవాహిని బోలలాడి మై మరచెదిలే. మౌనముగా నీ మనసు పాడిన వేణుగానమును వింటిలే. ముసి నవ్వుల మోముగని నన్నేలు కొంటివని మురిసితిలే, ముసి ముసి నవ్వుల ఉల్లమో ముగని నన్నేలు కొంటివని మురిసితిలే రుస రుసలాడుతూ విసిరిన వాల్ జడవలపు పాశమని వెదరితిలే మౌనముగాని మనసు పాడిన వేణుగానమును వింటిలే తెలుపక తెలిపే అనురాగము నీ కనులనే కనుగొంటిలే నీ మనసు నాదనుకుంటిలే మౌనముగాని మనసు పాడిన వేణుగానమును వింటిలే.
హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
నూరేళ్ల ఆయుష్యున్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్థితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అర్థం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథా కదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల వరకు మీ కనుమూరి అన్నపూర్ణ మీకు అందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా? మరి వింటూనే ఉండండి మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలు వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్చే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఎలా ఉన్నాయి అప్పటి రాజకీయ పరిస్థితులు అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇట్లాంటి ఒక ఫ్రిక్షన్లో 1962 అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు 300 స్థానాలు ఉంటే కాంగ్రెస్కి 47% ఓట్లు, 177 సీట్స్ వచ్చినాయి. అంటే టోటల్గా 300 స్థానాలకి చూసుకుంటే 59% సీట్స్ వాళ్ళకు వచ్చినాయి. కమ్యూనిస్ట్ పార్టీకి 20% ఓట్స్, 51 సీట్స్ వచ్చినాయి. ఇండిపెండెంట్ పార్టీకి 10% ఓట్లు, 22 సీట్స్ వచ్చినాయి. ఇంకా మిగతా 51 మంది ఇండిపెండెంట్ వాళ్ళే నెగ్గారు. ఇండిపెండెంట్ పార్టీ వేరు, స్వతంత్ర పార్టీ వేరు, ఇండిపెండెంట్ అభ్యర్థులు వేరు. ఈ స్వతంత్రుల్లో చాలామంది కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి అసంతృప్తి నాయకులు ఉంటారు కదా, వాళ్ళందరూ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ సిద్ధాంతాలు, విధి విధానాలు నచ్చక బయటకు వచ్చినటువంటి వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేశారు. ఇది కాకుండా స్వతంత్ర పార్టీ ఇంకోటి ఉందని చెప్పాను కదా. అయితే సంజీవయ్యకి రాజకీయాలు చాతకావని చెప్పి తోచి ఆయన్ని ఢిల్లీకి పార్టీ అధ్యక్షుడిగా రప్పించుకుని ఢిల్లీ నుంచి సంజీవ్ రెడ్డిని మళ్ళీ రాష్ట్రానికి పంపించారు. అలా 1962 మార్చి నుంచి మళ్ళీ సంజీవ్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఈసారి పాలనలో ఆయన ఈ టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఆంధ్ర ప్రాంతంలో బస్సుల్ని జాతీయం చేయడం ఇలాంటివన్నీ చేశారు. సిద్ధాంతపరంగా దాన్ని తప్పపట్టలేం, బట్ కర్నూలు జిల్లాకు చెందినటువంటి పిడతల రంగారెడ్డి మీద కక్షతోటే అక్కడి నుంచి స్టార్ట్ చేశారు అనే భావంతో సుప్రీంకోర్టు సంజీవ్ రెడ్డికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసింది. దాంతో ఆయన నైతిక కారణాల మీద అంటూ తన పదవికి రాజీనామా చేశారు. తన ప్లేస్లో తనకి బాగా క్లోజ్ అయినటువంటి బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రిని చేసి ఢిల్లీకి వెళ్ళిపోయారు. ఆఫ్ కోర్స్ తర్వాత రోజుల్లో వాళ్ళిద్దరూ కూడా ప్రత్యర్థులు అయ్యారనుకోండి, అది వేరే విషయం. అలా 1964 ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి అయినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి 1971 సెప్టెంబర్ వరకు పరిపాలించారు. ఆయన కొంచెం సాఫ్ట్గా కనపడుతూనే రాజకీయంగా చాలా చాకచక్యంగా వ్యవహరించేవాళ్ళు. ప్రత్యర్థులకి ఎక్కడికక్కడ చెక్ పెట్టడంలో దిట్ట అని అంటూ ఉంటారు. ఆయన అధికారంలో ఉండగానే 1967 ఎలక్షన్స్ వచ్చినాయి. ఆ ఎలక్షన్స్ టైంకి అప్పటికి నెహ్రూ పోయారు, ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ ప్రాభవం కొంచెం తగ్గి చాలా ప్రతిపక్షాలు మెల్లిగా పుంజుకోవడం మొదలుపెట్టినాయి. కానీ ఏపీలో 287 సీట్లలో 165 సీట్లు అంటే 57% సీట్స్, 45% ఓట్లు నిలుపుకోగలిగింది. కమ్యూనిస్టులు ఎటు విడిపోయారు కాబట్టి 8% ఓట్లతోటి సిపిఐ, 11 సీట్లు గెలుచుకుంటే 8% ఓట్లతో సిపిఎం 9 సీట్లు గెలుచుకుంది. 10% ఓట్లతో స్వతంత్ర పార్టీ 29 సీట్లు గెలుచుకుంది. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ 68 మంది గెలిచారు. వీళ్ళలో చాలామంది కాంగ్రెస్ అసంతృప్తులే కాబట్టి గెలిచిన తర్వాత 25 మంది జన కాంగ్రెస్ పేరుతోటి సమీకృతమయ్యారు. ప్రజలు దాని పేరు గుర్తుపెట్టుకుని మైండ్లో రిజిస్టర్ చేసుకునే లోగానే అది కాంగ్రెస్లో విలీనమైంది యాజ్ యూజువల్. మిగతా స్వతంత్రుల్లో కూడా చాలామంది ఐదర్ పదవుల కోసం ఆర్ ఇలా సింగిల్గా ఉంటే మనకేమి రాదు, అంటే మనకేమి రాదు ఇన్ ద సెన్స్ ఆ నియోజకవర్గానికనే ఏదైనా మంచి జరగాలి అని అంటే రాదు కదా. సో అలా రీజన్ ఏదైతే ఏంటి, మొత్తానికి వాళ్ళు కూడాను అధికార పార్టీలో చేరిపోయేవాళ్ళు. వీటి వల్ల బ్రహ్మానందరెడ్డి చాలా బలపడ్డారు. ఇది సహించలేక కెవి రంగారెడ్డి తెలంగాణ ప్రాంతం కాంగ్రెస్ నాయకులు తెలంగాణ కాంగ్రెస్ అని 1969 జూన్లో ఏర్పాటు చేశారు. కాసు బ్రహ్మానందరెడ్డిని తొలగించి గవర్నర్ పాలన పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అని కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. బట్ వాళ్ళు పట్టించుకోలేదు. తెలంగాణ ప్రజాసమితి ప్రత్యేక తెలంగాణ కోసం అని ఉద్యమించింది. ఉద్యమం నడిచే రోజుల్లోనే తెలంగాణకు చెందినటువంటి కాసు బ్రహ్మానందరెడ్డి వ్యతిరేక కాంగ్రెస్ నాయకులు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ పేరుతోటి 30 మంది ప్రతిపక్షంగా వ్యవహరించారు. కానీ ఇందిరాగాంధీ రాష్ట్ర విభజనను వ్యతిరేకించడంతో బ్రహ్మానందరెడ్డిని ఏమీ చేయలేకపోయారు. 1964 నుంచి 67 వరకు కేంద్ర మంత్రిగా, 67 నుంచి 69 వరకు లోక్సభ స్పీకర్గా పనిచేసిన సంజీవ్ రెడ్డి సిండికేట్ మద్దతుతోటి రాష్ట్రపతి పదవికి పోటీ పడ్డారు. అటు ఇందిరాగాంధీ ఏమో వివి గిరికి మద్దతు ఇచ్చారు. సంజీవ్ రెడ్డి ఓటమి పాలై ఆ తర్వాత రాజకీయ అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. ఇంత ఒక 8 ఏళ్ల పాటు, 8 ఏళ్ల తర్వాత బయటికి వచ్చి జనతా పార్టీలో చేరి భారత రాష్ట్రపతి అయ్యారు. అందుకని 1967 నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఆయన ప్రభావం బాగా తగ్గిపోతూ వచ్చింది. ఇంతలో ఈ ఎన్నికల అక్రమాల కారణంగా 6 ఏళ్ల పాటు అసలు ఎన్నికల్లో పాల్గొనకూడదు అని బహిష్కారానికి గురైన చెన్నారెడ్డి తన ఎన్నికల పిటిషన్ వెనక బ్రహ్మానందరెడ్డి ఉన్నారనే కోపంతో ఈ తెలంగాణ ఉద్యమం ఏదైతే ఉందో దాంట్లో దిగి ఉధృతం చేశారు. 1971 మిడ్ టర్మ్ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 14 లోక్సభ స్థానాల్లో 10 గెలిచింది. దేశం అంతా కూడాను ఇందిరాగాంధీ ప్రభంజనం వీచి కాంగ్రెస్ గెలిచినా కూడా ఇక్కడ మాత్రం అలా జరగలేదు. దాంతో ఆవిడ చెన్నారెడ్డితో బేరాలాడి ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయించారు. 1974 చెన్నారెడ్డి యూపీ గవర్నర్గా వెళ్ళారు. ఈ ఒప్పందంలో భాగంగానే బ్రహ్మానందరెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి ఢిల్లీ రప్పించి ఆయన స్థానంలో తెలంగాణకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా వేశారు. 287 మంది ఎమ్మెల్యేల్లో 220 మంది ఎమ్మెల్యేలు మద్దతున్నా కూడా బ్రహ్మానందరెడ్డి పదవి వదులుకోవాల్సి వచ్చింది. అంటే బేసిక్గా ఎలక్షన్స్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంతమంది అయితే గెలిచారో అది 165, అయితే 220 మంది ఉన్నారు. అంటే ఈ చెప్పాను కదా ఇందాక ఇండిపెండెంట్లు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి జాయిన్ అయ్యారని చెప్పి, ఇది మొత్తం మీద చూసుకుంటే కాంగ్రెస్కి ఉన్న సపోర్ట్ 220 అయితే అందులో 165 మంది కాంగ్రెస్ వాళ్ళే స్టిల్ పదవి వదులుకోవాల్సి వచ్చింది. ఆ విధంగా పివి నరసింహారావు 1971 సెప్టెంబర్ నుంచి 73 జనవరి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో 1972 అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు పీవీకి సొంతంగా బలమేమీ లేదు. బ్రహ్మాందరెడ్డి వర్గం కానీ చెన్నారెడ్డి వర్గం కానీ ఆయనకి అంత సపోర్ట్ ఏం కాదు, సుముఖమేం కాదు. అంతా కూడాను అధిష్టానం, ఇంకా చెప్పాలంటే ఇందిరాగాంధీ ఇష్టప్రకారమే నడిచింది తప్ప ప్రత్యేకంగా వాళ్ళేదో కొన్ని రూల్స్ పెట్టుకొని వీళ్ళంతా ఒక స్ట్రాటజీతో ముందుకెళ్ళడం ఇలాంటివి ఏమీ లేవు. కేవలం ఇందిరాగాంధీ ఎలా చెప్తే అలా చేయడమే. తర్వాత ఏం జరిగింది చెప్తా ఈ చిన్న విరామం తర్వాత.
తిప్పడండి పులి మాంగోరు నా నప్పలమ్మ కొడుకు నండి పులి మాంగోరు, ఇప్పుడు తిప్పరాజు పెబు నండి పులి మాంగోరు నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. అప్పుడు నే తిప్పడండి పులి మాంగోరు నా నప్పలమ్మ కొడుకు నండి పులి మాంగోరు, ఇప్పుడు తిప్పరాజు పెబు నండి పులి మాంగోరు నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. తిప్పడంటే తిప్పడు, ఈరుడంటే ఒప్పడు, ఆ తొల్లు కబులు చెప్పడు అన్న మాట తప్పడు. తిప్పడంటే తిప్పడు, ఈరుడంటే ఒప్పడు, ఆ సొల్లు కబులు చెప్పడు అన్న మాట తప్పడు. కప్పరాల తిప్ప మీద ఉప్పరోణి సాకలోణి, కప్పరాల తిప్ప మీద ఉప్పరోణి సాకలోణి, ఎప్పుడైనా ఎవరినైనా అడుగో మాంగోరు మాంగోరు. అప్పుడు నే తిప్పడండి పులి మాంగోరు నా నప్పలమ్మ కొడుకు నండి పులి మాంగోరు, ఇప్పుడు తిప్పరాజు ప్రభు నండి పులి మాంగోరు నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు. ఈరుళ్ళు సూరుళ్ళు ఇంటూనే దాక్కుంటే ఇనుకోడు మాంగరు, ఈరుళ్ళు సూరుళ్ళు ఇంటూనే దాక్కుంటే పోటరైన ఏటగాళ్ళు పొంచి దాటిపోతుంటే నా సాని రంగా చెప్పసరిచి అబ్బే అని నిబ్బరంగా ముందుకెళ్ళి ముందుకెళ్ళి దెబ్బకి పెబ్బులుని అరే పప్పుండా పెట్టినోని తిప్పరాజు పెబు నండి పులి మాంగోరు నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు, ఇప్పుడు తిప్పరాజు పెబు నండి పులి మాంగోరు నా నప్పలమ్మ కొడుకు గాను పులి మాంగోరు మాంగోరు.
అందరికి నమస్కారం, నేను మీ గీతా మాధురి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
సద్గురువు యొక్క వచనాలు దివి నుండి భూమికి జాలువారే అమృత బిందువులు. దత్తస్వరూపులైన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనేక సందర్భాల్లో అందించిన పాటలు, కథలు, మాటలను ఏర్చికూర్చి మీకోసం అమృత బిందువులు అనే కార్యక్రమంలో మీ రాజవరం ఉష భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం ఉదయం 10:30 నుండి 11 వరకు మీకు అందిస్తోంది. మరి మీరు వినేందుకు సిద్ధమే కదా.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల, చిత్రం బడారే విచిత్రం కార్యక్రమానికి. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాను. ఏదైనా సరే ఒక డెసిషన్ తీసుకోవాలి అంటే ఇందిరాగాంధీ చెప్పినట్టు జరిగేది తప్ప ఎలక్షన్స్ టైంలో ఆర్ మామూలు స్ట్రాటజీ పరంగా. సో ఆ విధంగా కాంగ్రెస్ జాతీయ రాజకీయాల్లో మార్పు కూడా మనం చూసుకుంటే నెహ్రూ హయాంలో ఏకఛత్రాధిపత్యం లేదు. ఆయన ఏంటంటే ఆయన కొంచెం ఎక్కువ సమానం అంటాడు కదా శ్రీకాంత్ రాధాగోపాలంలో, ఆ టైప్లో అంటే ఫస్ట్ అమంగ్ ఈక్వల్స్ అన్నట్టుగా ఉండేవారు ఆయన. అందరూ సమానమే, నేను దాంట్లో ఫస్ట్ అన్నట్టుగా, ఇద్దరము సమానమే, అందులో నేను కొంచెం ఎక్కువ సమానం అన్నట్టు. అయితే దానికి తగ్గట్టే ఆయనతో పాటు మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడాను బలమైన నాయకులనే ఎన్నుకున్నారు. వాళ్ళకి ఈక్వల్ ప్రాధాన్యాన్ని ఇచ్చేవాళ్ళు, దాంట్లో ఈయన కొంచెం ఎక్కువ ప్రామినెన్స్ ఇచ్చేవాళ్ళు. చాలా విషయాల్లో విభేదించారు, చర్చించారు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండేది, అన్నీ ఉండేవి. నెహ్రూ మాట చాలా విషయాల్లో చెల్లేదు కాదు. ఎస్పెషల్లీ 1951లో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న పురుషోత్తమ్ దాస్ టండన్తో నెహ్రూకి గొడవ జరిగినప్పుడు, తన గురువైన కళా వెంకట్రావు గారు టండన్ని సమర్థించినప్పుడు శిష్యుడు సంజీవ్ రెడ్డి నెహ్రూను సమర్థించారు. అందుకని నెహ్రూ సంజీవ్ రెడ్డిని సమర్థిస్తూ వచ్చారు. సో నెహ్రూ శాస్త్రి హయాంలో అన్ని రాష్ట్రాల్లో బలమైనటువంటి నాయకులు ఉండేవాళ్ళు. వాళ్ళల్లో కొందరు ఢిల్లీకి వెళ్ళి రాష్ట్రంలో తాము కమాండ్ చేసే బలంతో జాతీయ స్థాయిలో బలాబలాలను కొంచెం నిర్ధారించి, ఓకే వీళ్ళైతే గుడ్, వీళ్ళు బాగా చేస్తారు, వీళ్ళు చేయరు, ఇవన్నీ అంటే ఒక ఎప్పటికప్పుడు రిపోర్ట్ వెళుతూ ఉండేది. ఇందిరా ఫస్ట్లో అంటే కొంచెం తొలినాళ్లలో తను కంట్రోల్ చేయబోయిన మొరార్జీ కామరాజ్ వర్గంతో, అంటే దాన్ని సిండికేట్ అని పిలిచేవాళ్ళు వాళ్ళిద్దరు కాంబినేషన్ని, వాళ్ళతో సంజీవ్ రెడ్డి చేతులు కలిపితే అప్పటికే ఆయనకి విరోధిగా మారినటువంటి బ్రహ్మానందరెడ్డి ఇందిరాని సపోర్ట్ చేసేవాళ్ళు. చెప్పాలంటే 71 పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇందిరాగాంధీకి దేశమంతా కూడా వ్యక్తిగతమైనటువంటి గుర్తింపు ఖ్యాతి రావడంతో ఆవిడకి రాష్ట్ర నాయకులందరినీ కూడాను బలహీనపరచాలి అని ఒక సంకల్పం చేసుకున్నారు. ప్రతి రాష్ట్రంలో కూడా బలంగా ఉన్న వర్గాలను కాకుండా వేరే వాళ్ళకి పదవులు కట్టబెట్టి వాళ్ళు తనకి మాత్రమే విధేయులుగా ఉండేలా తను ప్లాన్ చేశారు. అందుకని 1971 తర్వాత కాంగ్రెస్లో ఇందిరా కుటుంబ సభ్యులు తప్ప ఇంకెవ్వరికీ కూడాను నేషనల్ లెవెల్ గుర్తింపు అనేది లేకుండా పోయింది. ఎవరైనా ఏ రాష్ట్రంలో అయినా కొద్దిగా బలపడుతున్నారు, వాళ్ళకి కొద్దిగా పేరు వస్తోంది అని తెలియంగానే వెంటనే అసమ్మతి వర్గాన్ని ఎగదోసేది. ఆ విధంగా అధికారంలో ఉన్నవాళ్ళు అసమ్మతీయులు ఇద్దరూ కూడా అధిష్టానం చేతిలోనే ఉండేవాళ్ళు. ఇది ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ. అప్పట్లో ఒక రాష్ట్ర నాయకుడికి కంటి మీద కునుకుండేది కాదు, ఎందుకంటే ఏ రోజుకి ఆ రోజు ఇవాళ పింక్ స్లిప్ ఇస్తారేమో అని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెయిట్ చేసినట్టు ఏ క్షణంలో గద్దె దిగమంటారో అనేది ఆ ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ అన్నమాట. పవర్లో ఉన్న వాళ్ళకి ఏ రోజైనా సరే ఇన్సెక్యూర్డ్ ఫీలింగే. వాళ్ళ మీద ఎప్పుడూ నిరంతరం ఏదో ఒక విషయం మీద కంప్లైంట్స్ వెళ్తూనే ఉండేవి. దేశం మొత్తం మీద తను తప్ప వేరెవ్వరూ బలంగా ఉండకుండా ఇందిరాగాంధీ తీసుకున్న చర్యల ఫలితంగా మనకి దేశంలో చెప్పుకోదగ్గ నాయకుడు అంటూ ఎవరు లేకుండా పోయారు. కాంగ్రెస్కి ఇంకేదైనా ఒక సబ్స్టిట్యూట్, ఏదైనా అధికారంలోకి వచ్చిన ప్రతిపక్షాలు వాళ్ళల్లో వాళ్ళు కలహించుకుంటూ ప్రజలు మళ్ళీ మళ్ళీ కాంగ్రెస్నే కావాలి అనుకునేలాగా చేశారు. అంటే స్ట్రాంగ్ అపోజిషన్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ఎట్ ఆల్ గట్బంధన్ చేసుకుని మొత్తానికి వాళ్ళు వీళ్ళు అందరూ సమీకరించి కాంగ్రెస్ ఏతర పార్టీ ఏదైనా సరే అధికారంలోకి వస్తే తప్ప ఈ కాంగ్రెస్ నుంచి విముక్తి రాదు అది ఇదని చెప్పి ఎవరైతే కొద్ది గొప్ప స్లోగన్లు అవి రేస్ చేసి వాయిస్ రేస్ చేసి కాంగ్రెస్ను ఓడించండి అది ఇది అని చెప్పి వచ్చారో, ఏదో ఒక విధంగా వాళ్ళల్లో వాళ్లే కలహించుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుంది, అసలు వీళ్ళు ఎంతసేపు కుర్చీ గురించే పోరాడుతున్నారు, కనీసం కాంగ్రెస్ ఉంటే ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఉంటుంది ఐదేళ్ళు, ఎప్పుడు ఏది పడు జనతా గవర్నమెంట్ కానీ ఇంకోటి కానీ వచ్చినప్పుడు అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. ఉల్లిపాయ ధరలకి కూడాను ఫ్లక్చువేషన్స్ వచ్చి దానివల్ల గవర్నమెంట్ పడిపోయిన రోజులు కూడా తెలుసు అప్పటి వాళ్ళకి. కాబట్టి ఏంటంటే ఎంతసేపు ఏ అసలు ఏంటి వీళ్ళు వీళ్ళల్లో వీళ్ళు కొట్టుకోవడమే సరిపోతుంది పదవి కోసం అని చెప్పి, అదే కాంగ్రెస్ ఉంటే ఈ గతి పట్టేది కాదు, అట్లీస్ట్ వాళ్ళు ఒక ఆహా ఐదేళ్ళు వీళ్ళు మనల్ని పాలిస్తారని మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఎప్పుడైనా సరే గవర్నమెంట్ అనేది సుస్థిరంగా ఉండాలి, ముందు అట్లా ఉంటేనే కదా సంస్కరణలు ఏమైనా చేస్తే అవి ఆ ఫలాలు జనాలకు అందేది. అలాంటి సుస్థిరత లేనప్పుడు ఇంక అసలు పరిపాలన ఎట్లా సాగుతుంది అడ్మినిస్ట్రేషన్? కాబట్టి ఏంటంటే ఇంకేదన్నా గవర్నమెంట్ వచ్చినా కూడా జనాలకు కూడా అనిపించేది ఒక 9 నెలలు 6 7.5 తర్వాత ఏంటి అసలు ఏమైనా జరుగుతుందా దేశంలో, ఏమైనా అభివృద్ధి జరుగుతుందా? అదే కాంగ్రెస్ ఉండుంటే కాస్త సుస్థిరంగా ఉండి ఏదన్నా ఒకటి తీసుకునేవాళ్ళు. వీళ్ళు ఎంతసేపు బుజ్జగించడానికి అనునయించడానికే సరిపోతుంది వచ్చిన అందరినీ సమీకరించుకున్న వాళ్ళందరినీ నేను. సో ఎంతసేపు వీళ్ళ ఈ సపోర్టింగ్ ఈ రాజకీయాలే తప్ప దేశానికి చేస్తుంది ఏం లేదన్న ఫీలింగ్ కలిగేలాగా అంతర్గత కలహాలు ఉండేవి ఆర్ రాదర్ సృష్టించబడేవి. దానివల్ల నిజంగా ఓటేసి గెలిపించిన వాళ్ళు కూడా ఏహే దీనికన్నా కాంగ్రెస్ ఉండుంటే కనీసం ముందు ఈ బంపర్ మెజారిటీతో గెలిచేది కాబట్టి ముందు వేరే వాళ్ళని ఏదో మనం కాస్త దువ్వుతూ ఉండాలి ఎప్పుడు అన్న ఫీలింగ్ అయితే ఉండదు, అట్లీస్ట్ అప్పుడు కొంచెం డెవలప్మెంట్ మీద దృష్టి పెడతారు అన్న ఫీలింగ్ వచ్చేదిట. అలా జరుగుతూ ఉండేది. సో దానివల్ల మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో ఖచ్చితంగా కాంగ్రెస్ని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. 1971 తర్వాత ఇందిరాగాంధీ చాలా రాష్ట్రాల్లో కుల సమీకరణాలను కూడా తారుమారు చేయడానికి ముఖ్యమంత్రుల్ని మార్చేశారు. ఆంధ్రప్రదేశ్లో రెడ్డీస్ 1956 నుంచి పాలిస్తున్నారు కాబట్టి తీసేసి బ్రాహ్మణుణ్ణి పెట్టింది. యూపీలో కమలాపతి త్రిపాఠి, బీహార్లో జగన్నాథ్ మిశ్రా, ఒడిశాలో నందిని శతపతి, బీహార్లో కేదార్ పాండే అనే బ్రాహ్మణుల్ని ముఖ్యమంత్రులను చేసింది. అయితే అబ్బా ఎంత అభిమానం బ్రాహ్మణులు అంటే అని మీరేం అనుకోక్కర్లేదు. అక్కడ రాజకీయంగా చురుగ్గా ఉన్న కులాలను తప్పించడమే లక్ష్యం. కర్ణాటకలో లింగాయత్స్ పాలిస్తూ వచ్చారు కాబట్టి దేవరాజ్ అరసు అనే ఒక బీసీని ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే రాజస్థాన్, అక్కడంతా ఠాకూర్లది ప్రాబల్యం కాబట్టి బర్కతుల్లా ఖాన్ అనే ముస్లింని ముఖ్యమంత్రిని చేశారు. బీహార్లో కేదార్ పాండేని తప్పించినప్పుడు అబ్దుల్ గఫూర్ అనే ముస్లింని ముఖ్యమంత్రిగా చేశారు. మహారాష్ట్రలో మరాఠాలది ప్రాబల్యం కాబట్టి వసంత్ నాయక్ అనే ఒక బంజార కులస్తుణ్ణి పెట్టారు. పంజాబ్లో అకాలీదళ్ళని ఎదుర్కోవాలి కాబట్టి ఒక సిక్నే ఎంచుకోవాలి, దానికి జ్ఞాని జైల్సింగ్ అనే అనమకుడిని ముఖ్యమంత్రిని చేశారు. తర్వాత రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు కులం మామూలు పాత్ర పోషించాల. సో ఖచ్చితంగా ఇవన్నీ గమనిస్తే గనక మనకి ఆ స్ట్రాటజీ అండ్ ద వే ఇట్ వర్క్డ్ అవుట్, ఎలా అసలు ఒక క్యాలిక్యులేషన్ చేసి మరి ఇలాగ మారుస్తూ వచ్చారు ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థం కావాలంటే ఇవన్నీ మనకు క్లియర్గా తెలిసి ఉండాలి. ప్రస్తుతానికి మటుకు సమయాభావం వల్ల ఇంతటితో ముగిస్తున్నాను, కానీ దీనికి సంబంధించిన ఇంకా చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి క్యాస్ట్ రిలేటెడ్ అండ్ పార్టీ రిలేటెడ్, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. బట్ ప్రస్తుతానికి వాళ్ళకి ఇంతటితో ముగిస్తున్నాను, నెక్స్ట్ శనివారం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. బట్ దెన్ ఈలోపు ప్రతి మండే టు ఫ్రైడే ఆబ్వియస్లీ నేను మళ్ళీ మామూలు కరెంట్ అఫైర్స్తో వస్తాను. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బలారే విచిత్రం కార్యక్రమం September 21, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer. The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIND Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.
గుట్టుగా లేతరెము మలకులుకు నిన్ను రొట్టె ముక్కల మధ్యన పెట్టిరనుతూ ఏల ఇట్టుల చిల్తిల్తువే టొమాటో అతి వలిద్దరి మధ్య నాగతిని గనుమా. ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము, ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము, ఒకటే హృదయం కోసము ఒకరు సత్యభామ ఒకరేమో రుక్మిణి, మధ్య నలిగినాడు మాధవుండు, ఇద్దరతివలున్న ఇరకాటమేనయా విశ్వదాభిరామ వినురవేమా. చెలి మీ చేసిరి అతిగా కరుణే చూపిరి, చెలిమే వలపై మారితే శివ శివ మన పని ఆఖరే. ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము, ఒకటే హృదయం కోసము దొకటే బాణము జానకి ఆతని ప్రాణము, ప్రేమకు అది ఏ నియమము ప్రేయసి ఒకరే న్యాయము. ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము, ఒకటే హృదయం కోసము.
I'm sorry. I made you wait.
నీ కోసం వెయిట్ చేశాను. ఒక మంచి పాట రైట్ చేశాను. వింటావా?
కమెరిసెను మోక పెరిగెను కూక మురిగెను బౌ బౌ బౌ.
కీమ కరుతును దోమ కొరుకును ప్రేమ కరుతును లవ్ లవ్ లవ్.
విడుగుము నౌ నౌ నౌ, జీన్స్ తొడుగుము నౌ నౌ నౌ,
డాన్స్ విడుగుము జీన్స్ తొడుగుము డాన్స్ సలుకుము నౌ నౌ నౌ.
లౌ లౌ లౌ
హలౌ లౌ లౌ
బౌ బౌ బౌ
బౌ బౌ బౌ.
Thank you.
కమల జోడు వంట నీ వంటికి నేను అందుకేనే నేను నెలుతుంటా